పరచు ఉన్నా. దాని కొరకు మా మనస్సును మా హృదయమును సిద్ధము చేసుకుని ఉన్నా. దయచేసి మీరే మాతో మాట్లాడమని, వాక్యమును అర్థమగునట్లు బోధించమని, బోధించబడిన వాక్యము హృదయములలో పని చేయనట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది తెలుగు కాన్ఫరెన్స్ అని నాకు చెప్పారు. మోస్ట్లీ టీవీల్లో చాలామంది నన్ను చూసుంటారు, నా తెలుగు కాస్త బాగుందంటారు. అంటే నా డప్పు నేను కొట్టుకోవటం కాదు, కాబట్టి నేను స్పష్టమైన తెలుగులో మీ అందరూ మర్చిపోయిన తెలుగును మరి ఇంకొకసారి జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని మీ జన్మ భాషలో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క తెలుగు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఎవరున్నారా? రైట్. చిన్నపిల్లలకి తెలుగు రాదు మోస్ట్లీ, కానీ నేను చెప్పేది ఏమిటంటే తెలుగు ఖచ్చితంగా పిల్లలకు నేర్పించండి. తెలుగు కనుమరుగు అయిపోకూడదు. తెలుగులో ఉన్నటువంటి శ్రావ్యత, తెలుగులో ఉన్నటువంటి మాధుర్యం చాలా గొప్పది. మనకు ఒక సామెత కూడా ఉంది, ఏమిటి? దేశ భాషలందు లెస్ కాదు, ఏమిటి? లెస్సా అంటే ఉన్నతమైంది, గొప్పది అని. నిజంగానే తెలుగు చాలా గొప్పది. తెలుగు గురించి చాలా విప్లవం వచ్చింది ఆంధ్రాలో. నేను బెంగళూరులో కూడా చర్చ్ ఉంది, అక్కడ కన్నడ రాయకుండా ఇంగ్లీష్ మాత్రమే రాస్తే కన్నడ వాళ్ళు వచ్చి దాన్ని బోర్డు పీకేయడానికి కూడా అవకాశం ఉంది. అంత స్ట్రిక్ట్గా వాళ్ళ యొక్క కన్నడ భాషని మెయింటైన్ చేసుకోవడానికి కన్నడికాస్ పనిచేస్తున్నారు. తమిళియన్స్ ఇక చెప్పనక్కర్లేదు, అంకిల్తో సహా తమిళ్లోనే ఉంటున్నాయి. అది అర్థమవని అర్థం అవ్వకపోను, తమిళ వాళ్ళకే అర్థం కావేవి. కానీ తెలుగు ఎందుకు కాదు? తెలుగును ఎందుకు నేర్పించకూడదు పిల్లలకి? తల్లిదండ్రులు చక్కగా తెలుగులో మాట్లాడితే మీ పిల్లలకు ఖచ్చితంగా తెలుగు వస్తుంది. ఓకే, కాబట్టి పిల్లలకు కూడా చక్కగా తెలుగు నేర్పించండి. వాళ్ళకి ఇంకొక భాష వచ్చినట్లుంటుంది, ఒక ఇంగ్లీష్నే నేర్పించు, ఇంగ్లీష్ ఆటోమేటిక్గా పిల్లలకి ఇక్కడ వచ్చేస్తుంది. నాకు వచ్చిన తర్వాత రెండుసార్లు, నేను అమెరికా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడేదానికంటే ఇన్ఫ్లుయెన్స్ స్కూల్లో ఏం మాట్లాడుతున్నారో అదే ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటున్నట్టు నేను చూస్తున్నాను. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. సో ఆ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్, అది కూడా అమెరికన్ ఇంగ్లీష్, చక్కగా నేర్చుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మన స్వభాషని దేవుడు ఎక్కడ మనల్ని పుట్టించాడో, ఎక్కడ మనల్ని పెంచాడో, మన తల్లిదండ్రుల భాష, తాతల భాష ఏమైతే ఉందో ఆ దాన్ని కూడా పిల్లలకి చక్కగా నేర్పించండి. మంచిది. ఈరోజు చాలా తక్కువ సమయం మనకుంది, నేను చాలా త్వర త్వరగా దేవుని వాక్యాన్ని మీకు చెప్తాను. నా యొక్క ఇంట్రడక్షన్స్ని వీటన్నిటినీ కూడా ప్రభు చిత్తమైతే తర్వాత నేను ఇవ్వడం జరుగుతుంది. రైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, బుక్ ఆఫ్ 2 కొరింథియన్స్, chapter 6 verses 16, మన యొక్క మూల పాఠమైనటువంటి దేవుని వాక్యాన్ని 2 కొరింథియన్స్ chapter 6 verses 14 to, నేను తెలుగులో చదువుతాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాం, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరించి నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యాన్ని మాకు అర్థమగునట్లు బోధించుమని, ఈ 3 రోజుల కాన్ఫరెన్స్ కోసం వారి ఇళ్లను వారి పనులను విడిచిపెట్టి వచ్చినటువంటి నీ బిడ్డలకు, వారి ఆత్మలకు నిజంగా ఈ వాక్యం ప్రయోజనకరంగా ఉండునట్లు ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. తెలియదు, బట్ దే ఆల్ దే కేమ్. బైబిల్ గ్రంథములో ఫ్యామిలీస్ కొరకు నేర్పించినటువంటి సత్యం ఇంకా ఏ మత గ్రంథంలో కూడా నేర్పించలేదు. కాబట్టి బైబిల్ గ్రంథం నేర్పించినటువంటి సత్యాన్ని ఫ్యామిలీస్ అలవాటు చేసుకుంటే, ఇక్కడ ఆ విడాకుల రేట్లు, డివర్స్ రేట్ని మనం చూస్తున్నట్లు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎట్టి పరిస్థితుల్లో మనం చూడం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ జీవ గ్రంథాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో పాస్టర్ గారు నాకు ఇచ్చి మాట్లాడమన్నటువంటి టాపిక్ దేవుని ఆలయం టబర్నాకిల్ గురించి మాట్లాడమన్నారు. సో ఇది కూడా చాలా ప్రాధాన్యం. ఈ యొక్క ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఆత్మలో ఏ విధంగా మనుషుల్ని సిద్ధం చేస్తుందో ఆ పార్ట్, నేను నాకు ఇవ్వబడినటువంటి పార్ట్ని నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. రైట్. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే, సారీ నేను ఏమి ఇంట్రడక్షన్స్ చెప్పట్లేదు, మనకు టైం లేదు కాబట్టి, మీకు అందరూ కూడా ఆకలేస్తున్నట్టుంది, ముఖాలు చాలా వాడిపోయినట్టున్నాయి, కాబట్టి త్వరగా నేను వాక్యం చెప్తాను, మళ్ళీ నన్ను తిట్టుకోకుండా. ఓకే, రేపు నేను సవిస్తారంగా మీకు వాక్యాన్ని చెప్తాను. ఫైన్. అపోస్తలుడైన పౌలు సంఘ సంస్కర్త, ఇతడు ప్రత్యక్షతల్ని ఎక్కడో చెప్తే తెలుసుకున్నవాడు కాదు, ఎవరో బోధిస్తే విని నేర్చుకున్నవాడు అంతకంటే కాదు, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా వాట్ ఈజ్ వాట్ అనేదాన్ని చక్కగా నేర్చుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్టల్ పాల్ రాసినటువంటి పత్రికల ద్వారా ఈరోజు సంఘం ఎలా నడవాలి, ఈరోజు మనమందరం క్రైస్తవులంగా ఎడా నడవాలి అనే విషయాలను గురించినటువంటి క్లారిటీని స్పష్టంగా మనం దీనిలో మనం చూడగలం. రైట్. ఆయన ఒక మాట అంటున్నారు, ఏమనంటే, ఆలయం, అందరూ చెప్పండి ఒకసారి, ఆలయం. దీన్ని ఇంగ్లీష్లో టెంపుల్ అని పిలుస్తాం. పౌలు యొక్క ఉద్దేశం క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం, అంటే యేసుక్రీస్తుకి దేవతకి దెయ్యంతో ఏమి సంబంధం అని అంటూ, జీవము కలిగినటువంటి దేవుని సంఘానికి, తర్వాత విగ్రహములతో ఏమి పోలిక, దేవుని ఆలయానికి విగ్రహానికి ఏమి పోలిక, ఏమి సంబంధం అని అంటూ, మనము జీవము కలిగిన దేవుని సంఘమయ్యున్నాము, ఆలయమయ్యున్నాము. ప్రైజ్ ద లార్డ్. మనందరం ఎవరంట? దేవుని ఆలయం. ఒకసారి రిపీట్ చేయండి నాతో పాటు, దేవుని, మనందరం జీవము కలిగిన దేవుని ఆలయమయ్యున్నాం అనే మాటని పౌలు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆలయము అనే మాటని ఒక్కసారి నేను మిమ్మల్ని బ్యాక్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. దీని లోతేంటో నిజంగా మీకు వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశ మీకుంటే, ఈ 3 రోజులు నేను చెప్పేటువంటి వాక్యం మిమ్మల్ని ధైర్యంగా ఈ ప్రదేశంలో దేవుని కొరకు ప్రజలుగా మిమ్మల్ని నిలవబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని ఆలోచించండి. ఆలయం, ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు చూడండి, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 4 బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 4 అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారముతోను తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. మరలా చదువుతున్నాను, మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. రైట్. ఆలయం అనే దాని గురించి చూస్తున్నాం. ఆలయం అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? టెంపుల్ అనేది బైబిల్ గ్రంథంలో అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనే విషయానికి వస్తే, దేవుడు సినాయి కొండ మీద ప్రవక్త అయినటువంటి మోషేకి ఒక దృశ్యాన్ని చూపించాడు. దాన్ని ప్రత్యక్షపు గుడారం, టెబర్నకల్ అని అంటాం. పాస్టర్ గారు టెబర్నకల్ గురించి మీరు చాలాసార్లు చెప్పుంటారు. టెబర్నకల్ తెలుగులో చెప్పండి, ప్రత్యక్షపు గుడారము. ఏమిటదండి? రైట్. మీరు దాన్ని స్క్రీన్ మీద చూస్తారు, ప్రత్యక్షపు గుడారం. దాన్ని చూపించి చెప్పాడు, మోషే నువ్వు క్రిందికి వెళ్ళి నేను ఏమి చూపించానో చూపించిన విధంగానే, జాగ్రత్త, దాన్ని కలపద్దు, దానిలోంచి లెస్ చేయొద్దు, నేను చూపించిన విధంగా మాత్రమే నువ్వు దాన్ని చేయాలి అని చెప్పాడు. మనందరికీ తెలుసు, ప్రత్యక్షపు గుడారం మూడు పార్ట్స్. ఒకటి ఆవరణం, దట్స్ కాల్ ఔటర్ కోర్ట్, ఆవరణం. రెండవ ప్లేస్ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. మూడవ ప్లేస్ అతి ప్రాధాన్యమైంది, మోస్ట్ హోలీ ప్లేస్. ఇందాక క్వయర్ వాళ్ళు పాడారు, ఏమిటదండి? మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్షపు గుడారం మూడు పార్ట్స్, ఒకటి ఆవరణం, రెండు పరిశుద్ధ స్థలం, మూడు అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోనికి అందరూ రావచ్చు, పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రం రావాలి, ప్రీస్ట్ మాత్రం రావాలి. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడొక్కడే ఉంటాడు. ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేసి బలులు అర్పించి బయటకు రావాలి. సంవత్సరానికి ఎన్నిసార్లు? ఒక్కసారి మాత్రమే. ఎందుకు ఇది మోస్ట్ హోలీ ప్లేస్ అంటే, ఎంత పరిశుద్ధమైన స్థలం అంటే, పాపంతో కానీ ప్రధాన యాజకుడు ప్రవేశిస్తే ఖచ్చితంగా ప్రధాన యాజకుడు అక్కడే పడి చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయాడని చెప్పి ఎవరైనా వెళ్ళి తీసుకొద్దామని ప్రయత్నిస్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు. కాబట్టి అతని కాలుకి ఏం కట్టేవాళ్ళు? ఒక తాడు కట్టుండేది. బై ఛాన్స్ అక్కడ చనిపోతే తాడుతో బయటికి లాగాలి, కానీ లోనకు వెళ్ళడానికి మాత్రం వీలు లేదు. అంటే దాని అర్థం, దేవుణ్ణి సమీపించేటువంటి హక్కు కానీ అర్హత కానీ ఏ మనిషికి కూడా లేదు. ధనికునికి కావచ్చు, గొప్పవానికి కావచ్చు, చదవనికి కావచ్చు, ఎవరికైనా సరే, ఎవరికి కూడా, పేదవాడికైనా ధనికునికైనా దేవుణ్ణి సమీపించేటువంటి హక్కు, అర్హత, ఎలిజిబిలిటీ, లేకపోతే ఆ యొక్క అర్హతని ఎవ్వరికీ కూడా లేదు అనేది స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం లేదు. దేవాలయం అన్నాడు, మనమే దేవుని ఆలయం. ఈరోజు మీరందరూ ఎవరు? దేవుని. మనందరం ఎవరు? దేవుని ఆలయం. ఆలయాల్లో ఏముంటుందో ఒక్కసారి నేను మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఆలయంలో ఏముంది, ఏమి ఉంది, ఏమి ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఈరోజు ఆలయంలో ఏముంది, ఆలయమని పిలువబడుతున్న ఈరోజు మనలో ఏముంది, ఈ విషయం ఈ రాత్రి మీకు అర్థమైతే ఒక ప్రసంగం అయిపోయినట్టే. ఓకే, అర్థమవుతుంది కదా? ఆలయంలో ఏముంది, ఏమి ఉన్నట్టు దేవుడు చూపించాడు, ఏమి ఉండాలి మోషే జాగ్రత్త, అక్షరం కూడా తప్పకుండా రాయమని చెప్పాడు. ఈరోజు ఆలయంలో ఏముంది? ఆలయం అని పిలువబడుతున్నటువంటి మనలో ఇక్కడ ఉండాలని చెప్పింది అసలు మనలో ఉందా అనేదాన్ని ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. రైట్, హెబ్రీ పత్రికలో మీకు చూపించాను ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వస్తువు చెప్పండి ఒకసారి. మోస్ట్ హోలీ ప్లేస్లో ఉండేది ఏంటి? ఏమండి? మందసం. వండర్ఫుల్. ఒకసారి మందసం డిస్ప్లే చేయబాబు. చేశారా? థ్యాంక్ యూ. అక్కడ మందసం కనిపిస్తుంది కదా, దాన్ని బంగారంతో చేశారు. దానిలో మూడు వస్తువులు ఉంటాయంటండి. ఏముంటాయంటండి? మూడు వస్తువులు, 3 things ఉంటాయి. అందుట్లో ఏమిటది? ఒకటి, మోషేకి దేవుడు తన వేలుతో రాసి ఇచ్చిన 2 రాతి పలకలు. తన వేలుతో 10 ఆజ్ఞలు. ఏమిటాయి అవి? 10 commandments. దేవుడు 10 commandments ఇచ్చారు. ఆ 10 commandments 2 రాతి పలకలు ఇందులో ఉంటాయంట, ఆ మందసంలో ఉంటాయంట. 2, అహరోను చేతిలో చిగురించినటువంటి ఎండిపోయిన కర్ర. ఓకే, ఏమిటది? అహరోను చేతిలో చిగురించిన ఎండిపోయిన కర్ర. ఏమైంది? అది చిగిర్చి పువ్వులొచ్చి ఏమొచ్చింది? ఇంకా బాదం కాయలు కాసింది. ఓకే, 3, మన్నాను వాళ్ళు ఇజ్రాయేల్ దేశం నుంచి బయటకు వచ్చి అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ఆహారాన్ని దేంతో కొలిచారు? ఒక బంగారు పాత్ర. దాన్ని ఏమన్నారంటే ఓమేరు అన్నారు. బంగారు పాత్రని మన్నాను కొలిచిన బంగారు పాత్ర. రైట్, ఆ బాక్స్లో 3 ఉన్నాయి. 1, దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలు. 2, చిగుర్చినటువంటి అహరోను కర్ర. 3, మన్నాను కొలిచిన బంగారు పాత్ర. రైట్, 1 నిమిషం. ఇంత మందసం ఉండగా, ఇంత ప్రత్యక్షపు గుడారం ఉండగా దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది? కాస్త నాతో పాటు ఆలోచించండి. దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క హెవీ ప్రెజెన్స్ ఎక్కడ దేవుడు ఉండేవాడు ఈ 3 పార్ట్స్లో? మా తెలీదా? సరే, దేవుని సన్నిధి ఎక్కడుండేదంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఎక్కడండి? మోస్ట్ హోలీ ప్లేస్లో మాత్రమే ఉండేది. ఆ మోస్ట్ హోలీ ప్లేస్లో కూడా ఎక్కడ రెస్ట్ అయ్యేది గాడ్స్ ప్రెజెన్స్ అంటే, మీరెక్కడైతే మందసాన్ని చూస్తున్నారో, మీరు ఏ మందసాన్ని అయితే అక్కడ చూస్తున్నారో, అక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్ మీద మాత్రమే దేవుని సన్నిధి నిలిచి ఉండేది. ఓకే, అది చాలా పవర్ఫుల్ ప్లేస్. ఎందుకు దేవుడు ఆ పెట్టె మీదకి మాత్రమే రావాలి? ఎందుకు దేవుడు హోలీ ప్లేస్లో ఉండకూడదు, ఆవరణంలో ఉండకూడదు, డోర్ ప్రక్కన ఉండకూడదు, గోడ ప్రక్కన ఉండకూడదు? ఎందుకు దేవుడు అక్కడక్కడ ఉండ, ఎందుకు కేవలం అక్కడ మాత్రమే ఉండాలి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంత ఆలోచన లేదా అసలు? వి షుడ్ రీడ్ బైబిల్. అమెరికన్స్ పుట్టపర్తి వచ్చారు, మాది హిందూపూర్లో కూడా చర్చ్ ఉంది. నేను ఒక ఆయన్ని అడిగా, ఇక్కడ వీడి జీవితంలో చెప్పులు లేకుండా రోడ్డు మీద ఎప్పుడు తిరుగున్నాడు అసలు? అక్కడికి వచ్చి చెప్పులు లేకుండా లుంగీ కట్టుకుని అదే జారిపోతుంది, ఇట పట్టుకుంటాడు, బట్టలు మార్చేసుకుని, ఏమండి, లుంగీ కట్టుకొని పైన ధోతీ లాంటిది వేసుకొని, పైన ఒక జుబ్బా లాంటిది వేసుకొని ఆ రోడ్ల మీద ఎంత భక్తి శ్రద్ధలతో తిరుగుతున్నారని అంత తిరుగుతున్నారు. ఒకని పిలిచి అడిగాను నేను, ఏమయ్యా ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికన్నా? ఐ లైక్ ఇట్ అన్నాడు. ఓకే, మరి మరి బైబిల్ ఎందుకు వదిలేసావన్న? ఆర్ యూ క్రిస్టియన్ అంటే ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు. ఎస్ ఐ వాజ్ ఎ క్రిస్టియన్ ఓకే, కానీ ఇప్పుడేమైంది, బైబిల్ అంట బోర్ అయిపోయిందంట. క్రిస్టియానిటీ వాజ్ బోర్డ్ అప్, దట్స్ ద రీజన్ ఐ చేంజ్ టు దిస్ రిలీజియన్. నేను అన్నాను ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ జెనిసిస్, కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ జెనిసిస్ అని అడిగాను. ఐ డోంట్ నో అన్నాడు. మరి ఏం బోర్ అయిపోయింది దీనికి? చదవటం రాదు, చదవలేదు, ఏం బోర్ అయిపోయింది దీనికి? బాగా వినాలి. ఈ రోజుల్లో ఎందుకు క్రైస్తవులు కూడా బైబుల్ అబో అన్నారో తెలుసా? ఎందుకు కామిక్స్కి లేకపోతే సినిమాలకి లేకపోతే రకరకాల వీటికి ట్యూన్ అయిపోతున్నారో తెలుసా? అసలు దీని సత్యాన్ని అర్థం చేసుకోకపోవడమే. నీకు సత్యం కానీ దీని టేస్ట్ కానీ తెలిసిందంటే బైబిల్ చెప్తుంది ఇది జుంటె తేనె దారల కంటే, ఇది హనీ కంటే చాలా టేస్టీయెస్ట్ అంట. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యు రీడ్ దిస్ బైబిల్. ఈ బైబిల్ చదవటం అంటే ఏదో బైబిల్ చదవమన్నాడు మా పాస్టర్ గారు అని చెప్పి ఊరికి చదవటం కాదు. ఆ బైబిల్లో నీ దేవుణ్ణి నువ్వు కనుక్కోవాలి. ఆ బైబిల్లో నీ దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దానిని ప్రాక్టికల్ జీవితంలో ఆ పవర్ నీకు ఎలా పనిచేస్తుందో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూడాలి. అప్పుడు నీ దేవునికి లవర్ అయిపోతావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. నీ దేవునికి నువ్వు ఫ్యాన్ అయిపోతావు. ఆ బైబిల్ని విడిచి దేవుణ్ణి విడిచి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉండలేవు. ఎప్పుడో తెలుసా? ఆ మాధుర్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు. ఈరోజు ఫ్యాన్సీ క్రిస్టియానిటీ అలవాటు అయిపోయింది. ఫ్యాన్సీ క్రిస్టియానిటీ భూమి మీద చెల్లుద్దేమో కానీ రేపు చనిపోయిన తర్వాత పరలోకంలోకి నిన్ను తీసుకొని వెళ్ళగలగాలి నీ క్రిస్టియానిటీ. మన 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 గ్రీన్ కార్డులు లేకపోతే ఎల్లో కార్డులు రెడ్ కార్డులు హెవెన్లో పనిచేయవు. ఏం చేస్తాయి? యువర్ సాల్వేషన్. ప్రైజ్ ద లార్డ్. నీ రక్షణ, నా రక్షణ, ప్రభువుని నువ్వు నేను ఎంత ప్రేమించామో అదే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. కానీ ఏది కూడా మనల్ని తీసుకెళ్ళదు. కాబట్టి దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఇన్ దిస్ వరల్డ్ టు యాక్సెప్ట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. ఆయన వాక్యాన్ని ఆయన్ని తెలుసుకోవడం తప్ప దేర్ ఈజ్ నో అదర్ గోల్. ప్రైజ్ ద లార్డ్. ధనికుడైనా పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా సరే ఏ దేశస్థులైనా సరే క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచక తప్పదు. ఎంత అవసరం ఈ బైబిల్ తెలుసుకోవడం, ఎంత అవసరం పిల్లలకి బైబిల్ గురించి నేర్పించటం, ఎంత అవసరం మనం రక్షణ పొంది మన పిల్లలకి రక్షణలోకి నడిపించటం, ఎంత అవసరం మనం పరలోకం వెళ్తూ మనం పిల్లలను కూడా పరలోకానికి నడిపించటం. ఇది చాలా అవసరం. ఐ వాంట్ టు టెల్ యు ఏ ట్రూత్. దేవుని సన్నిధి ఎందుకు ఆ పెట్టె మీద మాత్రమే ఉండేది? ఇది పనిచేస్తుందా? ఇది ఇది పనిచేస్తుందా? కొద్దిగా సౌండ్ పెంచండి దీనికి. ఓన్లీ స్ట్రేంజర్ మాత్రం. ఎందుకు గాడ్స్ ప్రెజెన్స్ దాని మీదే ఉండేది? నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్స్. నిజంగా మీ మనసుల్ని మీ ఆత్మీయ జీవితాలని ఈ వాక్యం మార్చేస్తుంది. దేవుడు ఎక్కడుంటాడు? నా మాటను క్యాచ్ చేయండి. దేవుడు ఎక్కడుంటారు? ఎవరైనా చెప్పండి ఒక రెండు మాటల్లో. జస్ట్ మీరు ఆలోచించింది, నో ప్రాబ్లం, వెదర్ రైట్ ఆర్ రాంగ్ నో ప్రాబ్లం. నాతో మీరు ఉన్నారని సంతోషం, అంతే, అంతకంటే ఏమి లేదు. దేవుడు ఎక్కడుంటారు? పరలోకంలో. ఓకే సిస్టర్. ఓకే, మన హృదయంలో, రైట్? పరిశుద్ధ స్థలంలో. ఓకే, ఫెంటాస్టిక్. ఈ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారు వారి మధ్యలో. ఓ వండర్ఫుల్. ఓకే రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్తాను. అందుకే నేను వచ్చింది ఇండియా నుంచి, అవునా కదా? రైట్. గాడ్స్ ప్రెజెన్స్ ఎక్కడ ఉంటుంది? ప్రభువు ఎక్కడికి దిగొస్తారు? ప్రభు మీతో ఉండటం మీకు ఇష్టమా కాదా? చెప్పండి సిస్టర్స్, ఇష్టమా కాదా? ప్రభు మనతో ఉంటే ఖచ్చితంగా మనలో డిఫరెన్స్ ఉంటుందా లేదా? నీలో మార్పు ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పుని చేస్తావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే ఒక అద్భుతం అవుతా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమే. నీలో దేవుడు ఏంటి అనేది రుజువు చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి దేని రుజువు చేయమంటే దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. మోషేతో దేవుడు ఉన్నాడు, ఏమైంది? మెడ వంచని ఫరో నడు విరిగింది. మీకు ఎలగలేదు గబక్కనే. ఫరో మెడ వంచని వాడు, అంటే గర్విసిస్ ప్రౌడిష్ ఫెలో. కానీ ఏమైంది? నడువెరగడం కదా, ప్రాణమే పోయింది నీళ్ళల్లో. దేవుని సన్నిధికి నీకు తోడుగా ఉంటే ఫరో ముందు ఎవరైనా నిలబడ్డానికి భయపడేవాళ్ళు. కానీ మోషే లోనికి వస్తుంటే ఫరో ఏమయ్యాడు? దేశం టోటల్ ఈజిప్ట్ కంట్రీ అంతా కూడా, వెన్ దే లుక్ ఎట్ మోసెస్ రియల్లీ దే షివర్డ్. అంటే ఏమి, ఏ ప్లేగును తీసుకొస్తాడో, ఏ కష్టాన్ని తీసుకొస్తాడో బాబో అని ఆ మాంత్రికులు కానీ చేతబళ్ళు కానీ ఎవడు కూడా మోషేని ఎదిరించలేకపోయారు. కారణం, మోషేతో ఎవరున్నారు? చెప్పండి చెప్పండి, మోషేతో ఎవరున్నారు? మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. మోషేతో ఎవరున్నారు? దేవుడు మోషేతో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను మోషే, నువ్వు నడు. నేను నత్తోడినయ్యా, నత్తోడివైనా పర్లేదు, మాట్లాడేవాడు నీకు ఇస్తాను, నువ్వు నడు ముందుకే అన్నాడు. అయ్యా నేను భయస్తున్నయ్యా, ధైర్యాన్ని నేను ఇస్తాను, ముందుకు నడు అన్నాడు. దేవుడు నడిపించాడు, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. సంసోన్తో దేవుడు ఉన్నాడు, ఏమైంది? ఏం చేశాడు? ఒక్క మనిషి దేశాన్ని దడదడలాడించాడు. ఇక చాలు, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుద్దో మీకు అర్థమవుతుంది కదా. సరే పాస్టర్ గారు, దేవుడు ఎక్కడ దిగి వస్తాడు? దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? దేవుడి సన్నిధి ఎక్కడ ఉందంట? ఆ పెట్టె మీద ఉందంట. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు పెట్టెలు లేవులే, అన్ని బీరువాలు వచ్చేసినాయి, కబోర్డ్స్ వచ్చేసినాయిగా. పాతకాలంలో భోషాణం అని ఒకటి ఉండేది, మీరు చూసారో లేదో చిన్నవాళ్ళు, భోషాణం అని ఒకటి ఉండేది, పెద్దవాళ్ళకి తెలిసేవి. ఒకసారి మనకు పెట్టె ప్రాధాన్యమా, పెట్టెలో ఉన్నది ప్రాధాన్యమా? ఏమండి మాట్లాడండి అమ్మా, ఏం పర్వాలేదు మాట్లాడండి. సపోజ్ నీ డైమండ్ నెక్లెస్ ఉంది, దాన్ని ఎక్కడ పెడతావు? పెట్టెలో పెట్టి జాగ్రత్తగా దానికి తాళం వేస్తావు. ఇప్పుడు పెట్టి దేనికోసం? లోన ఉన్న డైమండ్ నెక్లెస్ కోసం, అవునా కాదా? సో ఇప్పుడు పెట్టి ప్రాధాన్యమా, పెట్టి లోన ఉన్నది ప్రాధాన్యమా? రైట్. ఇప్పుడు దేవుడి సన్నిధి ఎక్కడుందంట? పెట్టి మీద ఉంది. ఇప్పుడు పెట్టిలో ఏదండి అది? రైట్. ఇప్పుడు పెట్టిలో ఏముందంట? మూడు విషయాలు చెప్పాను మీకు. ఒకటి, రాతి పలకలు, చెప్పండి ఒకసారి. రెండు, అహరోను చిగురించిన చేతి కర్ర. మూడు, మన్నాను కొలిచిన బంగారు పాత్ర. రైట్. ఇప్పుడు పెట్టిలో ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు పెట్టి వాల్యుబులా, లోన ఉన్నది వాల్యుబులా? లోన్దే వాల్యుబుల్. అంటే గాడ్స్ ప్రెజెన్స్ ఇప్పుడు ఎక్కడికి దిగి వస్తుంది? పెట్టె మీదకి వస్తుందంటే ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో దేవుడు అక్కడ ఉంటాడు. పాయింట్ అర్థమైందా మీకు? ఏ పెట్టిలో రాతి పలకలు ఉంటాయో, ఏ పెట్టెలో చిగురించేటువంటి అభివృద్ధి అనేది ఉంటుందో, ఏ పెట్టెలో మన్నాను కొలిచిన బంగారు పాత్ర ఉంటుందో, దేవుడు పరలోకంలో ఉండడు, ఆ పెట్టె దగ్గరే ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? రైట్. ఇప్పుడు ఆ పెట్టె ఎవరు? అయిపోయింది ప్రసంగం. ఆ పెట్టెవరు? ఆంధ్రా వాళ్ళ. ఆ పెట్టెవరో కాదు, ఎవరు? మనమే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా దేవునికి. మెల్లగా కాదండి, కాస్త గట్టిగా.
హల్లెలూయా. మనమే జీవము కలిగిన దేవుని అంతకు ముందు పెట్టి మీదికి దిగొచ్చాడు, ఇప్పుడు పెట్ల మీదకి రాడు. ఆ పెట్టెను ఈ రోజున అర్థం చేసుకోగలిగిన నీకు నాకు చూపిస్తున్నాడు. ఏమనంటే, నేను ఎక్కడికి వస్తానో తెలుసా అమెరికా ప్రజలారా, నేను ఎక్కడికి వస్తానో తెలుసా ఇండియా ప్రజలారా, నేను ఎక్కడికి వస్తానో తెలుసా ప్రపంచ ప్రజలారా. ఎక్కడైతే నా వాక్యం ఉంటుందో, ఆ రెండు రాతి పలకలు దేనికి గుర్తండి చెప్పండి సిస్టర్, దేనికి గుర్తు? ఆ దాని మీద ఏమి రాసి ఉంది? 10 ఆజ్ఞలు, అంటే దేవుని వాక్యం. చెప్పండి దేవుని, మరలా చెప్పండి దేవుని. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ, ఏ గుండెల్లో, ఏ హృదయంలో, ఏ జీవితంలో దేవుని వాక్యం ఉంటుందో దేవుడు వారి మీద ఉంటాడు. నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఇప్పుడు వాక్యం నీ గుండెల్లో ఉంది, అవి రాతి పలకలు. ఇప్పుడు రాతి పలకలు నానే పెట్టుకోలేము మనం. ఇప్పుడు మనలో ఉండాల్సింది ఏంటి? దేవుని వాక్యం. ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరిలో దేవుని వాక్యం నివాసం ఉంటుందో, ఎవరిలో దేవుని వాక్యానికి అవకాశం ఉంటుందో, ఎవరి జీవితంలో వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తారో, దేవుడు ఎక్కడో ఉండడు, నీతోనే దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మనలో ఉన్నది ఏంటి చెప్పండి? ఈరోజు మనలో ఉండాలని మనం కోరుకునేదేంటి? కరెక్టేనా? అమెరికాలో 90% వర్క్ చేసేది ఎవరు? మొన్నే కువైట్ వెళ్ళొచ్చాను, ఆల్మోస్ట్ 10 చర్చెస్లో వాక్యం చెప్పొచ్చాను. అక్కడ దాదాపుగా 90% లేబర్సే మన వాళ్ళు, కానీ అమెరికాలో 90% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు మనందరం ఇండియా వాళ్ళవే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మీ బుర్రల్లో మీరు ఏవి నింపుకోవాలని చూస్తున్నారు? ఏమండి, ఏ వేరు? సాఫ్ట్వేర్. ఇంకా అప్డేట్ వెర్షన్ ఏమొస్తుంది, ఇంకా అప్డేట్ వెర్షన్ ఏమొస్తుంది, ఇంకా దీన్ని నేర్చుకుంటే ఇంకెన్ని డాలర్స్ సంపాదించగలను. ఎస్ఆర్నో, నేను యథార్థవాదిని, నేను ఎక్కడికి వెళ్ళినా నా వాదింతే, నో ప్లీజింగ్ అండ్ నథింగ్. నేను దేవుని ప్రవక్తని, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం దేవుడు నాకు నేర్పింది. ఓకే, కాబట్టి నేను అట్లాగే మాట్లాడతాను. క్లియర్గా మీతో చెప్తున్నాను, ఈ రోజున మన బుర్రల్లో, మన పిల్లల బుర్రల్లో, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయాల్లో ఏమి నింపుతున్నామంటే, డాలర్స్ని ఎట్లా సంపాదించగలగాలో దానికి తగిన సాఫ్ట్వేర్ని నింపుతున్నాం. అవునా కాదా? డబ్బుని ఎట్లా సంపాదించాలో, ఫేమ్ను ఎట్లా సంపాదించాలో, గుర్తింపును ఎట్లా సంపాదించాలో, గౌరవాలను ఎట్లా సంపాదించాలో, దానికి తగిన విధంగా పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? ప్రిపేర్ చేస్తున్నాం, మనం కూడా సిద్ధమవుతున్నాం. దీనివలన ఏమి నీ మీదకు వస్తుంది? డాలర్స్ నీ నెత్తి మీదకు రావచ్చు, అధికారం నీ నెత్తి మీదకు రావచ్చు. ఈ అమెరికా దేశంలో కానీ, ఇండియా దేశంలో కానీ, నీకు కావలసిన సిరి సంపదలు, సంపద మొత్తం నీ జీవితంలోకి రావచ్చు, కానీ నీ దేవుడు నీతో ఉండడు. నీ దేవుడు నీతో ఉండడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీతో ఉండాలంటే, దేవుడే నీతో ఉంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నీతో ఉన్నట్టే. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవన్నీ నీతో ఉన్నట్టే. ఏది కావాలో దేవుడు దాన్ని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితాన్ని, కొన్ని అనుభవాలను కూడా రేపు మీకు విప్పి చెప్తాను. దేవుని సన్నిధి ఎలా పనిచేస్తుంది, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది అనే విషయాల గురించి, మానవ జ్ఞానానికి మించినటువంటి దైవ సంకల్పాన్ని గురించి రేపు మీతో మాట్లాడతాను. కాబట్టి ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఏ జీవితంలో, ఏ హృదయంలో వాక్యం నివసిస్తుందో, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినా, నిన్న మొబైల్లో వాక్యం చెప్పాను, వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను, దేవుడు ఎవరిని దీవిస్తాడు, దేవుడు దీవించేది అక్రమస్తుల్ని ఏసావుని దేవుడు దీవించలేదు. కారణం, ఒక పూట కూటి కోసం దేవుడిని ఏం చేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ రోజున డబ్బు కోసం దేవుణ్ణి అమ్మేసుకునే వాళ్ళని, ఒక అవసరం కోసం, ఒక స్వలాభం కోసం, ఒక డబ్బు కోసం, ఒక డాలర్స్ కోసం ప్రభువుని అమ్మి పారేసే మనుషుల్ని దేవుడు దీవించడు. యాకోబులాగా దేవుని దీవెనే కావాలనుకొని ఆస్తుల్ని తిరస్కరించిన వాడిని దేవుడు దీవిస్తాడు. వెంటనే ఒక సిస్టర్ ఫోన్ చేసి, మోస్ట్లీ ఆ ఫోన్ కాల్స్లో ఎవరన్నా మీరు టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారేమో, ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు, ఎస్, మీరు చెప్పిన మాట అక్షరాలు నాలో నెరవేరింది. నేను నిజాయితీగా ఉన్నాను, నేను సిక్ అయ్యానని చెప్పి మా కంపెనీ వాళ్ళు నాకు డబ్బిస్తున్నారు, వాళ్ళు అనుకున్నంత సిక్గా నేను లేను, ఇది నేను తీసుకునేది ఇది రుణమే అని అనుకున్నాను. కాబట్టి నేను ఏం చేశానంటే మా కంపెనీకి ఒక లెటర్ రాశాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ మనీ బికాస్ ఐఎమ్ ఆల్ రైట్, ఐ కెన్ కమ్ టు వర్క్ అని చెప్పి రాసిందట. డబ్బు కోసం తన దేవుడిని ఏం చేయలేదు, విశ్వాసాన్ని ఏం చేయలేదు, అమ్మేయలేదు. వాక్యం అంటే ఏంటి? తలకాయలో ఉండటం కాదు. వాక్యం అంటే తలకాయలో ఉండటం కాదు, అడిగిన ప్రశ్నకల్లా జవాబు చెప్పటం కాదు. వాక్యం జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం జీవితంలో ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా సేవా ప్రారంభంలో ఒక చర్చ్ కట్టాలనుకున్నాను. దాని ఎస్టిమేషన్ చూసుకుంటే 2 లక్షలు అవుతుంది, చిన్న చర్చ్. ఒక కాన్ఫరెన్స్కి ఇట్లాగే వెళ్ళాను. ఆ ప్రీచర్, అమెరికన్ ప్రీచర్ వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఏయో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అందరూ చెప్పలేని సమాధానాలు నేను చెప్పాను. సరే, నన్ను ఒకసారి క్లాస్ అయిన తర్వాత రూమ్లోకి రమ్మన్నాడు. రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చొని చాలా సంతోషపడి, నీకు దేవుడు చాలా చక్కని జ్ఞానం ఇచ్చాడు, ఐఎమ్ సో ఎక్సైటెడ్, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను ఒక పాస్టర్గా చేస్తున్నాను. ఓకే, నేను ఒక 2 లాక్స్ నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను గత 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 3 లక్షలు, ఒక 2 లక్షలు వస్తే ఒక టెంపరీ మందిరం ఒకటి కట్టాలని. ఇల్లు ఫుల్ అయిపోయింది, హాలు బెడ్రూమ్ మొత్తం నిండిపోతున్నారు ప్రజలు, ఒక కట్టాలనుకున్నాను, నువ్వు ఇస్తే దాన్ని కడతానని చెప్పాను. ఆయన ఒక వైట్ పేపర్ నా ముందు పెట్టాడు. ఒకసారి రాసివు, సో నా యొక్క చర్చ్ పర్పస్ కోసం నేను ఒక 2 లక్షలు బ్రదర్ నెల్సన్ని నేను అడిగాను, ఆయన నాకు ఈ 2 లక్షలు ఇచ్చారు, నేను దీంతో చర్చి కడతానని చెప్పి ఒక రిక్విజిషన్ లెటర్ లాగా రాయమన్నాడు. నేను ఒక మాట అన్నాను, సారీ, నా దేవుని పరిచర్యకు నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను దేవునితో, ఎవడ దగ్గర అడుక్కోనని. నేను నిన్ను అడుక్కోను, నువ్వు ఇస్తే చర్చి కడతాను, కట్టిన దాన్ని ఫోటో కూడా తీసి నీకు పంపిస్తా, కృతజ్ఞతగా చేస్తే చెయ్యి, నేను అడుక్కోవడం మాత్రం నీ దగ్గర చేయలేనని చెప్పా. ఆయన అన్నాడు, సి, నేను నాకు ఇచ్చిన వాళ్ళకి లెక్క చెప్పాలి, కాబట్టి నేను నిన్ను ఏమి చేయట్లేదు, జస్ట్ ఒక లెటర్ రాసి ఇవ్వమంటున్నాను అంతే అని అన్నాడు. సారీ, ఐ కాంట్ రైట్ ఇట్. ఎంతసేపు బ్రతిమలాడాడో చివరికి అన్నాడు, యువర్ ఎ స్పిరిచువల్ ఫూల్ అన్నాడు. నువ్వు ఆత్మీయుడివే కానీ నువ్వు ఆత్మీయ వెర్రోడివి అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్ అన్నాను. అనుకొని బయటకు వచ్చేసాను. ఇక నా ఫ్రెండ్స్ తిట్టారు, నీకు ఇంత భక్తి, ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా, మాకిస్తే ఎంత చక్కగా తీసుకునేవాళ్ళం, ఎవడిస్తాడు నీకు 2 లక్షలు, దేవుడిని ప్రార్థన ఆలకించి దేవుడు ఇట్లా సహాయం చేస్తే వద్దంటావా అని చెప్పి ఇష్టానుసారంగా నన్ను తిట్టారు. నాకు కూడా అనిపించింది, ఏంటి ఇంత గట్టిగా ఉండాలా, ఇంత నమ్మకంగా ఉండాలా, ఇంత రోషంగా ఉండాలా, ఛా ఎందుకు ఇట్లున్నానో అని అనిపించింది. కానీ ఐ కాంట్ కాంప్రమైజ్ విత్ ద వో దట్ ఐ మేడ్ విత్ ద లార్డ్. ప్రభువుతో నేను చేసిన ప్రమాణానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని నుంచి నేను తప్పిపోయేది లేదు. ఇస్తే మందిరం కడతాను, లేకపోతే రోడ్డు మీద ఎవరు వస్తారో వాళ్ళకే వాక్యాన్ని చెప్తాను తప్ప అడుక్కునే పద్ధతి మాత్రం చేసిన దేవునికి అపకీర్తి తేనని చెప్పి మరింకోసారి మనసులో అనుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మీరు నమ్మండి, ఒక రాత్రి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి చేతుల్లో డబ్బులు లేవు, చూస్తేనేమో ఇచ్చేదాన్ని కూడా వద్దన్నాను. ఏ, నువ్వు కట్టలేవా అన్నా. ఐ హర్డ్ ఎ వాయిస్, ఎంత ఉంది నీ దగ్గర? 1500 ఉందయ్యా, దాంతో పని ప్రారంభించు. మీరు నమ్మండి, హిందూ పూర్ణ చరిత్రను ఎవరినైనా మీరు అడగండి, 21 డేస్లో 2 లక్షల రూపాయల చర్చిని కట్టి ఓపెన్ చేశాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 21 డేస్లో ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు? ఎవరో రంగరాజు గారంట ఆంధ్ర నుంచి వచ్చారంటండి. ఇక్కడ చర్చ్ కడుతున్నారంటండి అని ఎవరో పొద్దున్నే రావడం, ఒక 500 ఇవ్వడం, 1000 రూపాయలు ఇవ్వడం, 2000 ఇవ్వడం, 5000 ఇవ్వడం, ఇట్లా 21 రోజులో ఆ చర్చి కట్టి 22వ రోజు ఆ చర్చిని ఓపెన్ చేశాను. దేవునికి స్తోత్రం. ఎవరో 2 లక్షలు ఇచ్చారని చెప్తే గొప్పదా? నా దేవుడు ఈ మందిరాన్ని కట్టాడని చెప్పుకోవడం గొప్ప. చెప్పండి, నేనేం చెప్తున్నానంటే వాక్యం నీ బుర్రలో కాదు, వాక్యం నీ జీవితంలో ఉండాలి. సాతాను నిన్ను శోధించినప్పుడు యేసుక్రీస్తు వాక్యంతో సాతాను ఎలా జయించాడో అలాంటి వాక్యం ఎవని గుండెల్లో ఉంటుందో నీ దేవుడు పరలోకంలో ఉండడు. బ్రదర్ అండ్ సిస్టర్, నీతోనే నీ దేవుడు ఉంటాడు, నీతోనే నీ దేవుడు ఉంటాడు. నువ్వు కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు ఆయనకు చాలా పవిత్రమైనవి. నీ మనసులో దుఃఖపడినా, నీ మనసులో ఒక బాధపడినా దేవుడు దాన్ని తట్టుకోలేడు. ఖచ్చితంగా నీ పక్షాన నెరవేర్చవలసిన కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను ఆలయాన్ని గురించి. నన్ను ఆలయాన్ని గురించి చెప్పమన్నారు. ఆలయంలో దేవుని ప్రజెన్స్ ఉంది. దేవుడు టబర్నాకల్ అంతట్లో లేడు, కానీ ఒకే ప్లేస్లో ఉన్నాడు. ఆ ప్లేస్ కూడా నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఏముంది? 3 పార్ట్స్ ఉన్నాయి. 1, ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజున దేవుడు మీతో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ కాన్ఫరెన్స్ అయ్యేలోపు ప్రభువు సన్నిధి మీతో రావాలని కోరుకుంటున్నారా? డాలర్స్ కాదు, ఫేమ్ కాదు, గొప్పతనాలు కాదు, గుర్తింపులు కాదు, దేవుడు మనతో రావాలని నిజంగా మీరు కోరుకుంటే నిశ్చయంగా ఒక ప్రార్థన చేయండి. అయ్యా, నీ వాక్యం నా జీవితంలో నెరవేరని, నీ వాక్యం చేత నన్ను నింపు అని ప్రార్థన చేయి. నీ గుండెల్లో, బైబిల్లో చూపిస్తాను, మీకు రిఫరెన్స్ చూపిస్తాను, ఆయనే మన మనసులో వాక్యాన్ని రాస్తాడట, హృదయంలో వాక్యాన్ని ఆయనే రాసేస్తాడట. ఏం చేస్తాడండి? ఆయనే రాస్తాడు. ఇక ఆయన రాసిన చెరిగిపోతుందండి. ఆ రోజు రాతి మీద రాశాడండి, ఈరోజు గుండెల్లో రాస్తాడు. ఈ రాత్రి మీ గుండెల్లో రాయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరి గుండెల్లో, నువ్వు రావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఈ రోజున యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ప్రభువు చెప్పినట్లు, ఇదిగో నా యొక్క ధర్మ విధిని మీ మనస్సుల్లో ఉంచుతాను, మీ హృదయాల్లో దాన్ని నేను రాస్తానని ప్రభువు చెప్పాడు. ఈరోజు ఎవరైతే, లార్డ్ నాకు ఎన్నున్నా ఏమున్నా పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగింది, నువ్వు అనుగ్రహించే రక్షణ నీ సన్నిధి తప్ప వేరొకటి కాదు నాయనా, ఇవన్నీ ఓకే కానీ నువ్వు నాకు కావాలి అని ఎవరైతే ఈ రాత్రి మీరు కోరుకుంటారో, మీ మనసుల్లోనూ మీ హృదయాల్లోనూ ఆ రాతి పలకల మీద ఉన్న వాక్యాన్ని రాసేస్తాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుందంట? మాట్లాడుతుందట. నీ గుండెల్లో వాక్యం నింపబడుతుంది కాబట్టి నువ్వు అదే మాట్లాడతావు, నువ్వు అదే చేస్తావు. దేవుడు ఎక్కడో ఉండడు. ఈ ఎవరి గుండెల్లో అయితే వాక్యం ఉంటుందో వారిలోనే ఆయన ఉంటాడు. హల్లెలూయా. రైట్, ఇక 2 పార్ట్స్ గురించి నేను మీతో చెప్పను, ఎందుకంటే టైం మనకు అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకా చాలా విషయాలు నేను మీతో చెప్పాలి, మిగిలిన 2 రోజులు నేను మీతో చెప్తాను. ఈ రాత్రి దేవుడు మీతో ఉండాలని మీరు ఆశపడిన వాళ్ళు, ఓ హల్లెలూయా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఓ లార్డ్, ఐ ఆర్ నాట్ ది వెల్త్ ఫాదర్, నేను కోటీశ్వరుణ్ణయ్యి, నేను పరలోకానికి ప్రవేశించలేనయ్యా, నేను దేవుని ఆత్మను కలిగిన వాడనై, రక్షణను కలిగిన వాడనై, నా దేవుని సన్నిధి కలిగిన వాడనై, మాత్రమే నేను పరలోకంలో ప్రవేశించగలను. ఐశ్వర్యవంతుణ్ణై, ధనికుణ్ణై, గ్రీన్ కార్డు హోల్డర్నై, నరకానికి వెళ్ళే కంటే బీదవాడనై పరలోకం వెళ్ళడం నాకు కావాలి ప్రభువా. ఎక్కడ నువ్వు ఉంటావు? ఎవరితో నువ్వు ఉంటావు? ఆలయంలో ఉంటావట. ఆలయంలో ఎక్కడున్నావు? ఎక్కడైతే వాక్యం ఉందో, ఎవరి మనసుల్లో, ఎవరి గుండెల్లో వాక్యం ఉందో వారితోనే ఉంటాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి రా, నా మాట విను అంటే మాటకు లోబడ్డాడు గనుక వెంటనే బంధువుల ఇంటి నుంచి లేచిపోయాడు, తనకున్నటువంటి ఊరు నుంచి లేచిపోయాడు,
తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దేవుడే అబ్రహాముతో ఉండి అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాము దేవుణ్ణి అని ఈరోజుకి చెప్పుకుంటున్నాడు ఆయన. ఓ డియర్ బ్రదర్, దేవుడి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఈ మీటింగ్స్లో మొట్టమొదటి ప్రసంగంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ టు కమ్ విత్ యు, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను తీసుకుని వెళ్తావా? దేవుడు నీతో రావాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఈ వాక్యం ఈ రాత్రి పాస్టర్ గారు నా మనసులో రాయబడాలి, పాస్టర్ గారు నా హృదయంలో రాయబడాలి, పాస్టర్ గారు దయచేసి దేవుని సన్నిధి నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను పాస్టర్ గారు అన్న వాళ్ళు ఒక్కసారి మీ కాళ్ళ మీద మీరు లేచి నిలవబడండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ ఈ రోజున తన కార్యాన్ని మీలో జరిగించాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నా అందరూ కళ్ళు మూసుకొని, హోలీ స్పిరిట్ కమ్ ఇన్ టు మై హార్ట్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యూ హ్యావ్ గివెన్ మీ గుడ్ ఎడ్యుకేషన్, యూ హ్యావ్ గివెన్ మీ సిటిజన్షిప్ ఇన్ అమెరికా, యూ హ్యావ్ గివెన్ మీ వండర్ఫుల్ జాబ్ విచ్ ఈస్ ఎర్నింగ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, బట్ ఇట్ కాంట్ హెల్ప్ మీ లార్డ్ ఇన్ హెవెన్, ఇట్ కాంట్ గివ్ మీ హెవెన్ లార్డ్, ఓన్లీ యువర్ ప్రెసెన్స్ అండ్ యువర్ సాల్వేషన్ గాడ్, ఐ వాంట్ ఇట్ ఫాదర్, నా దేవుడు నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి, ఆ బంగారు తండ్రి నాకు కావాలి, ఆయన ఎక్కడ ఉంటాడో అర్హత నాకు కావాలి. ఇప్పుడే నా మనసులో నా హృదయంలో నీ వాక్యాన్ని వ్రాయి ప్రభు అన్నవాడు. మీరు లేచి నిలవబడండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. God, I worship you, Father. Abino Prabhu, Jesus. Ni sannidhi lo cheri unnamulan swastha parachumu. Without you. ప్రార్థన చేద్దా. లేచి నిలవబడిన వారు ఒక్కసారి మీ గుండె మీద మీ చేతిని పెట్టుకోండి, మీ గుండె మీద మీ చేతిని పెట్టుకోండి. దేవుడు ఎక్కడ తన ధర్మ విధులను రాస్తానన్నాడు? దేవుడు ఎక్కడ తన వ్రేలుతో నీ మనసులో నీ హృదయములో వాక్యాన్ని రాస్తానన్నాడు? ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రేస్ మీలో యాక్టివేట్ అవుతుంది. యు విల్ హ్యావ్ ఏ థర్స్ట్ ఫర్ ద లార్డ్, యు విల్ హ్యావ్ ఏ గ్రేట్ థర్స్ట్ ఫర్ ద లార్డ్ రైట్ ఫ్రమ్ టుడే, బికాజ్ యు వాంట్ ఇట్, బికాజ్ యు వాంట్ ఇట్ డెస్పరేట్లీ, యు వాంట్ ఇట్. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిని మీద ఉండటానికి అవసరమైన వాక్యాన్ని గుండెల్లో దేవుడు రాస్తాడు. సర్వశక్తి కలిగిన తండ్రి, నా ప్రాణమునకు ప్రియుడైన గొప్ప దేవ, ఈ మొదటి రాత్రి మీరే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. మొదటి ఆలయం ప్రత్యక్షపు గుడారం, అందులో మీ సన్నిధి ప్రాధాన్యం. సన్నిధి కూడా ఎక్కడుంది? ఒక పెట్టె మీద ఉంది, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మీద ఉంది. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లో ఏముంది? ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి దాని అర్థం? ఈరోజు మా శరీరమే ఆ పెట్టె, ఈరోజు మా శరీరమే ఆ పెట్టె. ఈ పెట్టెల్లో, ఈ శరీరంలో దేవుని వాక్యం ఉంటే దేవుడెక్కడో కాదు, దీనిలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఆ అని మీరు మాట్లాడారయ్యా. ఈరోజు బిడ్డలు ఏమి మాకున్నా దైవజనుడా, మాకు దేవుడు కావాలి, మాకు ప్రభువు కావాలి, మాకు మాతో వచ్చే మా రాజు కావాలి, మా గుండెల్లో ఉండిపోయే ధర్మశాస్త్రాన్ని రాసే మా దేవుడు కావాలని నీ బిడ్డలు ఇక్కడ నిలవబడి ఉన్నారయ్యా. నీ వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వారి హృదయాలలో ఎప్పటికీ చెరగిపోనటువంటి నీ వాక్యము రాయబడునుగాక, నీ ధర్మ విధులు ఈ రాత్రి రాయబడునుగాక, వారి హృదయాలలో మీ వాక్యం ఈ రోజున రాయబడునుగాక. దేవుని సన్నిధి దిగి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఈ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోవునుగాక. వీరే పవిత్రమైన దేవాలయాలై దేవుని కొరకు నిలవబడే సాక్షులుగా బిడ్డలు ఉందురుగాక. ఈ వ్రాతకు ప్రతిగా, ఈ రాతకు విరుద్ధంగా ఏమి గుండెల్లో ఉన్నా ఈ రోజున నీ చేత్తో తుడిచివేయినాయన. ఏ పాపం ఉన్నా, ఏ డిజైర్ ఉన్నా ఈ రోజు నీ చేత్తో తుడిచివేయి తండ్రి. ఈ కాన్ఫరెన్స్ తర్వాత నీ బిడ్డల్లో ఒక గొప్ప మార్పు. ఎస్, ద డిజైర్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ మీ, ద డిజైర్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ మీ అనేటువంటి థర్స్ట్ నీ బిడ్డల్లో కలుగు చేయమని. లోకం కోసం, డబ్బు కోసం, ఇళ్ల కోసం, లోకములో ఉన్న వాటి కోసం కాదు కానీ వీటిని సృజించిన దేవుని కోసం వీరిలో ఆసక్తి కలుగు చేయమని, అలాంటి దేవునికి వీరిని నిలయాలుగా మార్చమని, విధేయతతో ఈ రోజున రమ్మని కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరిలో ఈ కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలందరూ ఒకసారి ఆమేన్ అని చెప్తా. అందరూ ఆమేన్ అని చెప్తా. ఆమేన్ అనే మాటకు జరుగును గాక అని అర్థం. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తారు. ఆయన యొక్క కార్యాన్ని, ఆయన వాక్యాన్ని మీలో ఆయన నెరవేరుస్తారు. దేవుడి మళ్ళీ దీవించును గాక. రేపు మళ్ళీ తిరిగి కలుద్దాం. అప్పటి వరకు దేవుని సన్నిధి మనకు తోడై ఉండును గాక.
Thank you Andy Rangaraj Garu for the impacting and powerful word this evening time. Just to remind one more time, tomorrow morning 7 a.m. we got prayer, so come for the time of prayer, preparing our hearts for the day's activities, and then followed by breakfast, and then the conference starting here at